ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకోవాలి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా అతడామెను మొర్దకే ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదే ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. పిల్లరా, బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలు ఆడపిల్లల పేర్ల మీద రాయబడ్డాయి. ఆడపిల్లలు అన్న మాట కూడా మనం అనడానికి సాహసం చేయలేము. వారు గొప్ప విశ్వాసవనితలు, తల్లులయ్యారు. ఒకరు రూతు, మరొకరు ఎస్తేరు. రూతు జీవితం నిజంగా ఆశ్చర్యం. ఎండిపోయిన జీవితం, మోడుబాడిన జీవితం, విధవరాల జీవితం. ఆ జీవితాన్ని దేవుడు ఎట్లా దర్శించాడో మనం ఆ గ్రంథంలో చూస్తాం. 2వ జీవితం చాలా ఆశ్చర్యం. మహారాణి, శోషాను కోటపు రాణి ఎస్తేరు హదస్స 127 సంస్థానాలకు అహష్వరోషు చక్రవర్తి అయితే ఆమె భార్య ఎస్తేరు. కానీ అల్టిమేట్గా, ఫైనల్గా మనం చూస్తే ఆమె జీవితం చాలా బాగుంది, చాలా ప్రభావవంతంగా ఉంది. ఇస్రాయేల్ ప్రజల పక్షంగా నిలబడింది, తన జాతిని రక్షించుకుంది. ఆమె వీరోచితమైన విశ్వాస పోరాటాన్ని బట్టి చరిత్రకి ఎక్కింది. అది ఆమె ఎదిగిన తర్వాత, ఆమె పట్ల దేవుడుకున్న ఉద్దేశం నెరవేరిన తర్వాత, ఆమె ద్వారా ఇస్రాయేల్ జాతి రక్షణ పొందిన తర్వాత, మరణకరమైన పరిస్థితిని తప్పించుకున్న తర్వాత, మనం ఆమె జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. కానీ ఆమె ఆరంభం మనకు ఎట్లా కనబడుతుందంటే, ఒక ఆర్ఫన్గా కనబడుతూ ఉంది. అమ్మా నాన్న లేని అనాథగా కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల చాలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే జీవితాన్ని మనం ధ్యానం చేసాం, ఎరుగుదము. మోషే గొప్ప నాయకుడు. ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనకి 10 ఆజ్ఞలను, పంచకాండాలను తీసుకొచ్చాడు. ఆ గొప్ప దైవజనుడు, ఆ గొప్ప విశ్వాస యోధుడు ప్రారంభానికి వెళ్తే ఆయన్ని పురుట్లోనే చంపేయడానికి కుట్ర జరిగింది. మంత్రసానులను రాజు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అయినా వాళ్ళు దేవునికి భయపడ్డారు. పెరిగిన తర్వాత 3 నెలలకే నైలు నదిలో పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు కాపాడాడు. చివరికి అమ్మ దగ్గర అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా పెరిగాడు. అంతఃపురంలో మహారాణి కుమారుడిగా, ఎవరో దాది దగ్గర పెంచబడుతున్నాడు అన్నట్లుగా పెరిగాడు. ఈ జీవితాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుడు మోషే పట్ల, ఎస్తేరు పట్ల, మర్దకే పట్ల, నెహమ్యా జీవితంలోనూ, దానియేలు జీవితంలోనూ, యోసేపు జీవితంలోనూ గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ ఆ ఇనీషియల్ డేస్లో, ప్రారంభ దినాల్లో, వారు చాలా భయంకరమైన శోధన గుండా వెళ్ళారు. యోసేపు జీవితం మన ఎరుగుదాం. ఆయన కరువు కాలంలో ఐగుప్తుకు ఆహారాన్ని అందించిన ప్రాణదాత, ప్రాణరక్షకుడు. కరువు కాలంలో కాపాడాడు. చాలా ఘన చరిత్ర. కానీ ప్రారంభానికి వెళ్ళి చూస్తే అన్నల అసూయ, అన్నల కుట్ర. చంపేద్దాం అనుకున్నారు, చంపలేదు. బతకుండగానే చంపేసినట్టు చచ్చిపోయినట్టుగా చిత్రీకరించారు, ఘోరం అమ్మేశారు అమ్మేశారు. ప్రభునందు పిల్లరా, దేవుడు పిల్లల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో క్రైస్తవ తల్లిదండ్రులుగా మనకు అర్థమైతే, మన పిల్లల విషయంలో ఎంత బలంగా సాతాను దాడి చేస్తాడో, ఎంత బలమైన శోధన వాళ్ళ పట్ల దేవుడుకున్న గొప్ప ప్రణాళిక జరగకుండా ఉండడానికి కలుగుతాయో ఈ భక్తుల జీవితాల్లో చాలా స్పష్టంగా చూడగలం. ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్, అమ్మా నాన్న పెంపకంలో వారు పెరగకపోతే, హాస్టల్స్లో వాళ్ళు పెరిగితే, కొన్నిసార్లు స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్ ఇద్దరిలో ఒకరు చనిపోవడము, మరొక పెళ్లి చేసుకోవటం, చవతి తల్లి ప్రేమ చవతి తండ్రి ప్రేమ, ఇద్దరు కోట్లకి ఎక్కడం తన్నుకోవటం, నానా అని నోరార పిలవడానికి వీల్లేని పరిస్థితులు, బ్రోకెన్ ఫ్యామిలీస్ ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా డైవర్స్ జరుగుతూ ఉంటాయి. డైవర్స్ జరిగిన తర్వాత ఆ పిల్లల జీవితాలు తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ రాత్రి మనం మన పిల్లల పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమైతే, మన పిల్లల్లో నుంచి ఎస్తేరులు ఎలాగ తయారవుతారు, మోషేలు ఎలా తయారవుతారు, యోషేపులు ఎలా తయారవుతారు, దానియేలు లాంటి భక్తులు ఎట్లా తయారవుతారో మనం అర్థం చేసుకోగలిగితే, ద రోల్ ఆఫ్ పేరెంట్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంటింగ్, పెంపకం యొక్క ప్రాముఖ్యత, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంత కీలకమైనదో తప్పకుండా మనం అర్థం చేసుకోవాలని లేఖనాల వద్దకు మీరందరూ రావాల్సిందిగా బతిమాలుతా ఉన్నాను. మనం కొంచెం క్యాజువల్గా కాక, ఇది నా కూతురు గూర్చిన వర్తమానం, ఇది నా కొడుకు గూర్చిన వర్తమానం, ఇది నా పిల్లల భవిష్యత్తు దేవుడు ఎట్లాగ చూడాలనుకుంటున్నాడో దాన్ని ప్రవచనాత్మకంగా తెలియజేసే వర్తమానం అని మీరు తీసుకోగలిగితే, తప్పకుండా ప్రభు మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మీ పెంపకాన్ని మారుస్తాడు, మీ దృక్పథాన్ని మారుస్తాడు, మీ ఆలోచన విధానాన్ని ఆయన మారుస్తాడని నేను నమ్ముతూ కొన్ని లేఖన భాగాలు మీకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఎస్తేరు మహారాణి 127 సంస్థానాలకు చక్రవర్తికి భార్య, ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. కానీ ఒక ఆడకూతురు ప్రారంభంలో ఏం చూడగలం ఎస్తేరు దగ్గర, ఆడపిల్ల ఏం చేయగలుగుతుంది, ఆడోళ్ళు ఏం చేయగలుగుతారు, చాలా చులకన స్వభావం ఆడవాళ్ళ పట్ల భారత సమాజంలో ఉంది. దాన్ని క్రైస్తవ్యంలో కూడా తీసుకొచ్చారు, దాన్ని క్రైస్తవ్యంలో కూడా తీసుకొచ్చారు. క్రైస్తవ్యంలో కూడా ఆడవాళ్ళు సంఘంలో బోధించకూడదు, స్త్రీలు బోధ చేయకూడదు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని వాక్యాన్ని వక్రీకరించి తీసుకెళ్ళిపోయారు. సరే, నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, దేవుడు ఆడకూతుర్ని ఎంత బలంగా వాడుకున్నాడో మనందరికీ చారిత్రక చరిత్ర చారిత్రక ఆధారం ఎస్తేరు జీవితం. ఒకవేళ ఈ మొర్దకై కనలేదు ఎస్తేరుని, మొర్దకై ఆ పాపను దత్తత తీసుకున్నాడు, మొర్దకై ఆ పాపను దత్తత తీసుకోకపోతే ఎస్తేరు జీవితం ఎట్లా ఉండేది, అది చాలా ప్రాముఖ్యమైన సత్యం. 127 కీర్తన 3 చరణం దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతున్న మాట, ఆస్తి బంగారం కాదు వెండి కాదు, ఆస్తి పిల్లలు, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం, పిల్లలు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం, కుమారులు అని అక్కడ ఉంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో సన్స్ అని కాకుండా చిల్డ్రన్ ఉంది, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ అందరూ. ఒకప్పుడు నాకు ఎట్లా అనిపించేది, వీళ్ళు ఎందుకు ఎక్కువ మంది పిల్లలు కన్నారు, ఒకరిని కనుక్కుని ఇద్దరిని కనుక్కుంటే సరిపోయేది కదా, పాపం తెలియదేమో నలుగురిని కనేశారు ఆరుగురిని కనేశారు అనుకునేవాడిని. కానీ తర్వాత ఆ పిల్లలు చేతికొచ్చిన తర్వాత, వాళ్ళ ప్రయోజకులు అయిన తర్వాత, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందంటే బలమైన సైన్యం, బలమైన సమూహం. ఒకవేళ ఆత్మీయంగా దేవుని భయభక్తులు వాళ్ళు పెరిగితే ఎంతమందికి ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అనిపిస్తుంది ఇలాంటి వాడిని ఇంకొకటి కని ఉంటే బాగుండు, ఇలాంటి అమ్మాయిని ఇంకొక అమ్మాయిని కని ఉంటే బాగుండు, తొందరపడి కనలేదు ఆపరేషన్ చేయించేసుకున్నామని బాధపడతాం. పిల్లరా, మన మెంటాలిటీ మారిందేమో కానీ దేవుని దృక్పథం ఎప్పుడూ మారలేదు. దేవుడు మనిషికి చాలా విలువిచ్చాడు, ఆత్మలకు చాలా విలువిచ్చాడు, మనుషులకు చాలా విలువిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చింది మనుషుల కోసమే, సిలువ మీద ప్రాణం పెట్టింది మనుషుల కోసమే, రెండవ రాకడలో రాబోయేది మనుషుల కోసమే, ఆయన చింతించేది మనుషుల కోసమే, ఆయన సృష్టిని చేసింది మనుషుల కోసమే. అన్నిటికీ కేంద్రముగా మనుషుల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే సరిగ్గా పెంచబడ్డ బిడ్డ, దైవికంగా పెంచబడ్డ బిడ్డ, దేవుని భయభక్తుల్లో పెంచబడ్డ బిడ్డ, దేవుని చేతిలో సాధనంగా మరల్చబడ్డానికి పెంచబడ్డ బిడ్డ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం కొన్ని పేర్లు చెప్పుకుంటున్నాము, కానీ దేవుడు ఎంతోమందిని పిల్లలు పుట్టిస్తూ ఉన్నాడు. ఎంతోమంది పిల్లలు పుట్టిస్తూ ఉంటే కొన్ని పేర్లే ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, కారణం వాళ్ళ పెంపకం, వాళ్ళని లోకంలో డాక్టర్లు చాలామంది ఉన్నారు, ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, భౌతికంగా అభివృద్ధి చెందిన పైకొచ్చి బాగా చదువుకున్నవారు అనుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అయితే నేను ప్రాముఖ్యంగా మనుషుల విలువ తెలిసేటట్లుగా పిల్లల్ని పెంచటం, దేవుని విలువ తెలిసేటట్లుగా పిల్లల్ని పెంచటం. బైబిల్లో దేవుడు చంపిన కొంతమంది పిల్లల చరిత్ర కూడా ఉంది. ఏలి ఇద్దరు పిల్లల్ని దేవుడే చంపాడు, వాళ్ళ అతిక్రమాన్ని బట్టి, వాళ్ళ పాపాన్ని బట్టి. అదే సమయంలో మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో సమూయేలును దేవుడే ఆశీర్వదించాడు, అన్న కుమారునేమో ఆశీర్వదించాడు, ప్రధాన యాజకుడు ఏలి ఇద్దరు పిల్లలు దేవుడే తగలబెట్టేశాడు. దేవుడు ఒకలా పుట్టించిన పెంపకాన్ని బట్టి, వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదము, దేవుని ఉగ్రత ఏదో ఒకటే ఉంటుంది. వాళ్ళ దేశానికి ఆశీర్వాదకరంగా అన్నా మార్చబడతారు, దేశానికి ప్రమాదకరంగానన్నా తయారవుతారు. కాబట్టి నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, మామూలుగా కడుపులు పుట్టిన పిల్లల్ని పెంచుతాం, దైవికంగా పెంచే విషయంలో కొంచెం క్రైస్తవ తల్లిదండ్రులు కూడా ఆ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్న భయంతో ఈ చిన్నపిల్ల పరిచయం ప్రారంభించాం. అయితే మొర్దకాయ జీవితంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరాయి పిల్లల్ని మన పిల్లలుగా చూడటం, అనాథ పిల్లల్ని మన పిల్లలుగా చూడటం, ఆశ్రయం లేని పిల్లలకి మనం ఆశ్రయాన్ని కల్పించటం, వీడు చెడిపోతాడు వీడిని పట్టించుకునే పరిస్థితి లేదు అని మనకు దేవుడు ఆ విషయాలు చూపించినప్పుడు మనకున్న స్థితిలో ఆ పిల్లలకి మనం తండ్రిగా తల్లిగా మారటం అన్నది నిజంగా స్పెషల్ గ్రేస్. అది మర్దకాయ జీవితంలోంచి మనం నేర్చుకునేది ఏంటంటే, అతడు తన కడుపును పుట్టిన పిల్లను దేవుని కొరకు పెంచటం కాదు, ఒక అనాథ పిల్లను, ఈవెన్ రిలేటివే, తన అన్న కూతురే, తన పినతండ్రి కుమార్తె, వాళ్ళు లేరు, ఆయన పెంచాడు, ఒకప్పుడు ఇలా అనుకోవచ్చు, ఆడకూతుర్ని పెంచి పెంపకాన్ని తీసుకున్నప్పుడు మర్దకాయని చూసి పోయి పోయి ఆడపిల్లని పెంచుతున్నావు, ఎంత ఖర్చు ఎంత కష్టమో అని అనుకుని ఉండొచ్చుగాక. ఈరోజు మనం ఎట్లా చూస్తాం, మర్దకై ఎంత ధన్యుడు, ఎస్తేర్ని దత్తత తీసుకున్నాడు. ప్రభునందు పిల్లరా, మనం పిల్లలు దేవుడు బహుమానంగా మాట్లాడుతూ ఉండగా, పిల్లల్ని దేవుడు ఆస్తిగా మాట్లాడుతూ ఉండగా, మన కడుపుని పుట్టిన పిల్లలు దేవుడు మనకిచ్చిన బహుమానాలు, మన కడుపుని పుట్టిన పిల్లలు దేవుడు మనకిచ్చిన వెల కట్టలేని ఆస్తి అని చూద్దాం. అంతమాత్రమే కాదు, బైబిల్ గ్రంథం మనల్ని నిలువలిని పురుగు అని ప్రేమించు అన్న ఆజ్ఞతో ఆజ్ఞ హెచ్చరిస్తూ ఉండగా, చాలా ప్రాముఖ్యమైన మాట, మనకు అర్థం కావలసిన మాట, మనం ప్రభు మన హృదయాలను తెరవాల్సిన మాట. యాకోబు పత్రిక 27వ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 27వ వచనాన్ని చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిని తనకంటకుండా తను తాను కాపాడుకున్నటయే. దిక్కులేని పిల్లలను పరామర్శించటం దేవుడు మెచ్చే భక్తి. నా కడుపును పుడితేనే పిల్లలు, మిగతా వారెవరో నాకు పిల్లలుగా కనబడతా లేదు అన్న దృక్పథం ఒకవేళ మనకుంటే, ప్రభు దాన్ని భక్తిగా ఎంచడు, మనల్ని విశ్వాసులుగా ఎంచడు, మనం ప్రేమ కలిగిన వారం కాము. ఈ చిన్నపిల్ల పరిచర్య బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతి తల్లిని నేను అభినందిస్తూ నేను చెప్పగలను మాట ఏంటంటే, ఇద్దరు పిల్లలతో ఏగడమే చాలా కష్టంగా ఉంది ఇంట్లో. అట్లాంటిది ఈ 20 మంది 30 మంది పిల్లలతో మేము ఎట్లా ఏగగలము అన్న ఆ ఆలోచనకు వెళ్ళిన వారు కాదు. దేవుడు పిల్లల్ని బహుమానాలు అన్నాడు, దేవుడు పిల్లల్ని ఆస్తి అన్నాడు. నేను ఇద్దరినే అన్నాను, దేవుడు నాకు 20 మంది 30 మంది పిల్లల్ని ఈ పరిచర్ ద్వారా ఇస్తున్నాడు. నేను వాళ్ళ కొరకు ఇది నాకు భాగ్యంగా ఎంచుకొని ముందుకొచ్చిన వారు దయచేసి తల్లిదండ్రులు ఉన్నా నేను అంటాను, నువ్వు అంటాను, ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే పిల్లల్ని పెంపకం విషయం నెగ్లెక్ట్ చేశారో వాళ్ళు ఉన్నా చచ్చినట్టే లెక్క. దేవుని దృష్టిలో పిల్లల్ని ఎలా దేవుడు పెంచాలనుకున్నాడో అలా పెంచట్లేదు. వాళ్ళ పిల్లల విషయంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోవడం వల్ల పిల్లలు రాంగ్ ట్రాక్లోకి వెళ్తే, దేవుని చేతులు సాధనముగా భానముగా పనుముట్టుగా వాడబడడానికి బదులు దేవుడి చేతిలో చచ్చే ఘోరమైన స్థితిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు, మర్దకై మనసు కలిగిన తల్లులు ఫరో కుమార్తె లాంటి తల్లులు, తనకనలేదు మోషేని, తనకనలేదు ఫరో కుమార్తె అంటుంది, వీడు నా కుమారుడు, నేను జీతమిస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను. ఎంత మంచి మాట. నిర్గమకాండము 1వ అధ్యాయంలో ఆ మాట మనం చదవాలి. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో ఆమె అంటుంది, తను కనలేదు, పైగా తను ఫరో కుమార్తె, రాకుమార్తె, తాను పెళ్ళి కానీ తాను ఒక కుమారుడికి తల్లిగా చెప్పుకోవడానికి ఇష్టపడింది. ఎందుకు అట్లా ఇష్టపడిందో, దేవుడు ఆమెకి ఏం మనసు కలగజేశాడో కానీ. 9వ వచనం, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను, నా బిడ్డ కాదు అయినా నేను పెంచుకుంటాను. మర్దకై ఆ బాధ్యత తీసుకున్నాడు, నా బిడ్డ కాదు అయినా నేను పెంచుకుంటాను. ఫరో కుమార్తె ఆ బాధ్యత తీసుకుంది. ప్రభునందు పిల్లరా, లోకంలో ఒకవేళ పిల్లలు ఆస్తులుగా మనకు కనబడకుండా ఉద్యోగాల్లో బిజీగా ఉండి, డబ్బు సంపాదనలో బిజీగా ఉండి, పిల్లల్ని దేవుడు పెంచమన్నట్టుగా ఆయన శిక్షణలో ఆయన బోధలో పెంచే పనిని నెగ్లెక్ట్ చేస్తే, దేవుని ఎరగని ఒక తరం పుట్టుకొస్తుంది. దేవుడు అలాంటి తరాన్ని ఏమాత్రం సహించడు. దేవుడు అలాంటి తరాన్ని ఏమాత్రం సహించుడు. నేను ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం చదివాం కదా ద్వితీయోపదేశ కారణము 6వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారైనా. ద్వితీయోపదేశ కారణము 6వ అధ్యాయంలో తల్లిదండ్రులకు చెప్పండి, నేర్పించండి అని ఆయన ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ చెప్పకపోతే, నేర్పించకపోతే ఎంత కోపం వస్తుందో ఆయనకి అర్థం చేసుకోవడానికి కొన్ని వాక్యాలు అక్కడ రాయబడ్డాయి. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాడిని అభ్యసింపచేసి నీ ఇంత కూర్చున్నప్పుడు, త్రావు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఎప్పుడు వాటి కోసమే మాట్లాడాలి, ఎప్పుడు నా కోసమే మాట్లాడాలి, ఎల్లవేళలా నా విషయాల్లో పిల్లల్ని పెంచాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. అలా ఒకవేళ పెంచే విషయంలో మనం మిస్ అయితే, పిల్లలకి దేవుని గురించిన విషయాలు పాసాన్ కాకపోతే పిల్లల విషయంలో దేవుడు మనల్ని ఉత్తరవాదం చేసేవాడుగా ఉన్నాడు. ఈవెన్ పిల్లల మీద కూడా దేవుడు కోపాన్ని కుమ్మరించేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన అంటాడు 17వ వచనం, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతూ 15వ వచనంలో, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. ఒకవేళ విగ్రహారాధనలోకి వెళ్తే దేవుడికి చాలా కోపం. నేనంటాను ధనం విగ్రహము అని బైబిల్ మాట్లాడుతుంది. ధనం ధనాపేక్ష విగ్రహారాధనగా బైబిల్ మాట్లాడుతుంది. 5వ సహోదరులు చదువులకి ఒక దేవత పేరు పెట్టారు, సరస్వతి అని. సరస్వతిని వాళ్ళు మొక్కుతారు. క్రైస్తవ పిల్లల్లో ఒకవేళ కంటికి కనిపించేలా మొక్కకపోవచ్చు గాక, కానీ మనమే మెడబట్టుకొని మొక్కు చదువు వస్తుంది అని మొక్కిస్తున్నాం. సరస్వతికి మొక్కుతున్నారు, లక్ష్మీదేవికి మొక్కుతున్నారు. దేవుడు ఖచ్చితంగా ఉగ్రత కుమ్మరిస్తాడు. మనకు ఆశీర్వాదం కాదు, మన పిల్లలకు ఆశీర్వాదం కాదు మనం ఆ బాధ్యత తీసుకోకపోతే, మనం చెప్పకపోతే. నేను ప్రాముఖ్యంగా ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పిల్లలకి వయసు వచ్చిన తర్వాత, వాళ్ళ అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే దేవుని తెలుసుకుంటారు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళంతటి వాళ్ళే దేవుళ్ళోకి వస్తారు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఒకవేళ నా పిల్లలు ఇంకా వయసులో చిన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా వయసు రాలేదు, వాళ్ళకి ఇంకా టైం ఉంది, తొందర ఏమీ లేదు అన్నది ఒకవేళ మీ అభిప్రాయం అయితే, నిజంగా మీరు సాతాను అబద్ధాల్లో, సాతాను మోసాల్లో ఉన్నారని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుని వాక్యము బాలుడు నడవవలసిన త్రోవను వాడికి బాల్యమందే నేర్పించు, పెద్దోడైనప్పుడు తొలగిపోకుండా ఉంటాడు అని ఆయన చిన్నప్పుడే నేర్పించమంటున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో, నీ బాల్య దినాలు అందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. యవన కాలమందే దేవుని కాడుమేట నరునికి మేలు అంటున్నాడు విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయంలో. యవన కాలమందే బాల్య దినాలు అందే ఆదికాండంలో కొన్ని భయంకరమైన మాటలు ఉన్నాయి. భయం అనిపిస్తుంది, అవునా ఆది నుంచి ఇట్లానే ఉన్నారు. ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నోవాహ జలప్రళయకాలంలో ఆయన మాట్లాడుతున్నాడు. బాల్యం నుండి చెడ్డది కాబట్టి ఏం చేశాడు? చిన్నపిల్లలు తప్పు చేసినా పర్వాలేదులేండి అనుకోలేదు, చిన్నపిల్లలను కూడా జలప్రలయంలో ముంచేశాడు. సుధమ గుమర పట్టణాల దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే వాక్యం ఏమంటుందంటే, ఆ ఇంటికి వచ్చిన దేవదూతల్ని పాడు చేయడానికి వచ్చిన వాళ్ళు పెద్దలు మాత్రమే కాదట, పిల్లలు కూడా వచ్చారట, పిల్లలకు కూడా వచ్చారట. ఎంత భయంకరమైన మాటలో, అంత భయంకరమైన మాటలో 19వ అధ్యాయము 4 వారి పండుకొనుకు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, బాలురు వృద్ధులు కూడా. దేవుడు చిన్నపిల్లలు తెలియదులే అనుకోలేదు, అగ్నిగంధకాలు కురిపించి వాళ్ళని తగలబెట్టేశాడు. పిల్లలు దేవుని స్వరూపాలు, పిల్లలు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతారు అన్న మాటని బైబిల్ యాక్సెప్ట్ చేయదు. పిల్లల విషయంలో వాళ్ళంటి మనసు, టీచబుల్ మనసు, అంగీకరించే మనసు, కలుపుకునే మనసును వాక్యం సమర్థిస్తూ ఉన్నా, అందరూ పాపం చేశారు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, ఏ భేదం లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఆ మాట చిన్నపిల్లలకు కూడా ఏమి, మనం చిన్నప్పటి నుంచి చూడడం లేదా, చెయ్యొద్దు అన్న పనులు చేయటం, పెంకుతనంగా ఉండటం, అబద్ధాలాడటం, గడుసుతనం ప్రదర్శించటం, కోపం తెప్పించే పనులు చేయటం, అసూయ ప్రదర్శించటం, అవన్నీ మన పిల్లల్లో చూడడం లేదా? ఆదామ స్వభావం, పాప స్వభావం పిల్లల్లోకి పుట్టుకతోటే వస్తుంది. చాలా ఘోరం. పిల్లలు బూతులు మాట్లాడితే మురిసిపోవటం, నవ్వుకోవటం, పెంకు పనులు చేస్తే మురిసిపోవటం, నవ్వుకోవటం ఎంత మాత్రం ఆ పిల్లలకు ఆశీర్వాదం కాదు. వాళ్ళు ఎంకరేజ్ అవుతారు, ఇంకా బూతులు మాట్లాడతారు, ఇంకా పెంకుతనంగా ఉంటారు, ఇంకా ముందుగా తయారవుతారు. మన వల్ల మానిన ప్రేమ, మన చేతకాని ప్రేమ, మన చేతకాని పెంపకం నీ ద్వారా పిల్లలకు కష్టం రాకపోవచ్చుగాక, దేవుడి నుంచే వస్తుంది ఉగ్రత. దేవుడి నుంచి ఒకరు ఆశీర్వాదం మాత్రమే కాదు, ఆయన కోపం సుధమ గుమర్ర దినాల్లో పిల్లల మీద మండింది, నవా జలకాల ప్రలపు దినాల్లో పిల్లల మీద మండింది. దయచేసి ప్రభునందు ప్రియులరా, పిల్లలు పరిశుద్ధులు, పిల్లల కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, పిల్లలు పరలోకానికి వెళ్ళిపోతారు, పిల్లల్లో పాపం లేదు అని వాక్య విరుద్ధమైన తలంపులతో ఉండొద్దు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చిన్నప్పటి నుంచే వాళ్ళని పెంచాలి. పెద్దవాడయ్యేసరికి, మనం యవన కాలంలో అడుగు పెట్టేసరికి పాపపు స్నేహాలు, పాపం యొక్క ప్రభావం స్కూల్లోనూ కాలేజీలోనూ పిల్లల మీదకి వచ్చేసరికి అప్పటికి హృదయం వాక్యంతో నింపబడాలి. ఇది తప్పు, ఇది పాపము, ఇది దేవునికి విరుద్ధము, ఇక్కడ దేవుని కోపం మండుతుంది అన్న స్పృహ పిల్లలకి కలిగేటట్లుగా చేయాల్సిన బాధ్యత మందే. చిన్నప్పటి నుంచి టీకా లేపించి ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఆ జబ్బు తాలూకు వైరస్ లోపలికి వచ్చేసరికి టీకాలు ముందుగా వేపించాం కాబట్టి వ్యాక్సినేషన్ వల్ల యాంటీబాడీస్ లోపల డెవలప్ అయి ఉంటాయి. పోలియో డ్రాప్స్ వేపిస్తే ఈ వ్యాక్సినేషన్ జరిగితే వైరస్ అట్మాస్ఫియర్లో ఉంది, అది లోపలికి వచ్చేసరికి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్ట్ కారు అన్నది మనం ఎట్లాగా ఎరిగే ఉన్నామో. దేవుని వాక్యం అదే అంటుంది. హృదయంలో వాక్యాన్ని ఇంప్లాంట్ చేస్తే పాపం ఎంత బలంగా దాడి చేసినా పిల్లలు పడిపోరు, నిలబడతారు, రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు. 119వ కీర్తన 11వ వచనం నీ ఎదుట నేను పాపం చేయుకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే బయట నుంచి లోకం యొక్క ప్రభావం పిల్లల మీద ఉండకుండా పిల్లలు దాన్ని గ్రహించగలుగుతారు, రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు, ఓవర్కమ్ చేయగలుగుతారు. మనం ఎరుగుతున్న మదర్ దరీస పెళ్లి చేసుకోలేదు, పిల్లలను కనలేదు. పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనకుండా తల్లి ఎట్లాగయింది, మదర్ ఎట్లాగయింది అంటే కంటే ఆ పిల్లలకు మాత్రమే తల్లి అయ్యేదేమో, కనని గర్భం ఎంత ప్రేమ ఉందో ఆమెకి, ఎంతమంది అనాథ పిల్లలను చేర్చుకుందో, అంతమంది అనాథ పిల్లలను చేర్చుకుందో, ఎంతమందికి తల్లి అయ్యిందో. మా దగ్గర మచిలీపట్నంలో హైనీయమ్మ మదర్ దెరీస్ ఆఫ్ మచిలీపట్నంగా ఆమెను పిలిచేవారట. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కోసం కొన్ని మాటలు విన్న తర్వాత 8 మంది అనాథ పిల్లలతో ఆమె పెళ్లి చేసుకోవాలా, చిన్న హోమ్ స్టార్ట్ చేసింది. తర్వాత హైనీ స్కూల్స్ వచ్చాయి, వేలాది మంది పిల్లలు ఆ స్కూల్లో చదువుకొని ఆమె ప్రేమను చూసి బయటకు వచ్చారు. ఎంతమందికి తల్లి అయిందో పెళ్లి చేసుకోకుండా, ఎంతమందికి తల్లి అయిందో. పిల్లరా, దయచేసి మర్దకే జీవితం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, నా కడుపును పుడితే నేను పెంచుతాను అన్న ఆ సంకుచితమైన భావజాల నుంచి దేవుడు నాకు ఎంతమంది పిల్లలు ఇచ్చినా తీసుకుంటాను. ఈ చిన్నపిల్ల పరిచర్లో దేవుడు ఈ తల్లులకి ఎంతమంది పిల్లల్ని ఇస్తున్నాడు, ఇప్పటికీ 7 చిన్నపిల్ల సహవాసాలు కట్టబడితే ఆ 7 చిన్నపిల్ల సహవాసాలు వాడబడుతున్న తల్లులు ఎంతమంది పిల్లల్ని సాగుతున్నారు, పెంచుతున్నారు, పెంచాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పాడు కూడా జ్ఞాపకం చేస్తున్నా. జేమ్స్ ఫౌండర్ అగస్టిన్ జబ్ కుమార్ గారు, ఆయన సేవ మనం ఎరుగుదు ఎస్ఎఫ్జేలో చాలామంది బీహార్ వెళ్ళాం. మొన్న మిషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎడ్డి వాళ్ళ చిన్న అబ్బాయి ఎడ్వర్డ్ జోనాథన్ ఆయన పేరు, ఎడ్డి అని పిలుస్తారు. మేము ట్రిప్ ప్రయాణం స్టార్ట్ అవుతున్నప్పుడు మధ్యలో కొంచెం టైం దొరికింది, బస్సు రావడం ఆలస్యమైంది, ఈలోగా సాక్ష్యం పంచుకుంటాను అన్నాడు. ఫస్ట్ టైం 12 ట్రిప్పులకి వెళ్ళాను, మొదటిసారి ఆయన సాక్ష్యం విన్నాను. సాక్ష్యం ఏమని చెప్పాడంటే, నేను ప్రాస్టిట్యూషన్ వల్ల పుట్టిన బేబీని అన్నాడు. అగస్టిన్ జబకుమార్ గారు పెంచుకున్న కుమారుడు. ఏటి బాబు నీ పరిస్థితి అంటే, మా అమ్మ తప్పు చేసి నన్ను కన్నది, మా అమ్మ తప్పు చేసి నన్ను కంటే మా తాత మా అమ్మమ్మ వాళ్ళందరూ గొడవ చేస్తే మా అమ్మే నన్ను రైలు పట్టాల మీద పడేయడానికి బయలుదేరి వెళ్ళింది. ఆ వార్త అగస్టిన్ గారు తెలిసి ఆయన వచ్చి ఆ పిల్లోడిని నా పిల్లోడిగా పెంచుకుంటానని చెప్పి నన్ను కౌగులించుకున్నాడు. మా నాన్న కాదు, మా నాన్న కంటే ఎక్కువగా నన్ను పెంచాడు. అగస్టిన్ గారికి సొంత పిల్లలు ఉన్నారు, 4 సొంత పిల్లలు, 4 పెంచుకున్న పిల్లలు. ఈయన అంటాడు, ఆయన సొంత పిల్లల కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఆయన గొప్ప సేవ బీహార్లో చేస్తున్నాడు, కానీ ఆయన పెంచుకున్న ఈ ఎడ్డి బ్రదర్ చెప్పిన సాక్ష్యం, నేను ఒక ప్రాస్టిట్యూట్ చైల్డ్ని నన్ను కొడుకులాగా పెంచుకున్నాడు, కొడుకుల కంటే ఎక్కువగా పెంచుకున్నాడు, ప్రేమ చూపించాడు. ఆ ప్రేమకు నేను రక్షణ అనుభవంలోకి వచ్చాను. నేనేంటో తెలుసు, నేను ఆ ప్రేమను చూసిన తర్వాత ఆయనలో యేసుక్రీస్తు ప్రభువుని చూశాను అన్న సాక్ష్యం, కన్నీళ్లతో సాక్ష్యం ఇచ్చాడు ఎంతో స్వార్థంతో. మనకున్న ఆస్తి అంతా ఆ ఇద్దరే తినాలి, మన ప్రేమ అంతా ఆ ఇద్దరే పొందుకోవాలి, మన జీవితం అంతా ఆ ఇద్దరికే సమర్పణ. అట్లాగైతే ప్రేమ కలిగిన బిడ్డదంత మాత్రం కాదు, దేవుడు ప్రేమయే ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడు. మొరదకై ఏ ప్రేమతో ఆ బిడ్డను తన బిడ్డగా పెంచుకున్నాడో, అలాగ తండ్రి లేని తల్లి లేని ఆ బిడ్డకి ఆ లోటు తను భర్తీ చేయడం ద్వారా ఎంతో భద్రంగా పెరిగింది, ఎంతో భద్రంగా పెరిగింది, ఎంతో సుకుమారంగా పెరిగింది, ఎంతో సౌందర్యవంతిగా పెరిగింది, ఎంతో భయభక్తులతో పెరిగింది. ఆమె రాజు భార్య అయిన తర్వాత ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎస్తేరు జీవితంలో మనకి నిజంగా ప్రభువును స్తుతించగలిగిన సంఘటనలు ఆమె జీవితంలో వచ్చాయి. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము మొదటి వచనం, జరిగినదంతయు తెలియగానే మర్దకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణపు మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి ఈ తండ్రి మర్దకై ఆయనకేం కష్టం రాలా? మహారాణి తండ్రి బూడిద చల్లుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు, గోనె పట్టు కట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. శాసనం వచ్చిన ఆయన మీదకి మాత్రం అది రాదు. అయినా సరే ఎంత ప్రేమ కలిగిన తండ్రి మాత్రమే కాదు, ప్రార్థనాపరుడైన తండ్రి. ఆయన అంటాడు, అమ్మా మరి ఈ శాసనం వచ్చింది నా ప్రార్థనకు సమాధానం నువ్వే, ఇందుకోసమే దేవుడు నేను అంతఃపురంలో కూర్చోబెట్టాడు. నువ్వు పోరాడాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు నిలబడాలి, నువ్వు నీ ప్రజను రక్షించాలి అన్న విషయం ఆమెకు మోటివేట్ చేయడం 4వ అధ్యాయంలో చూస్తాం. ఆడపిల్లవి ఎందుకు వచ్చిందిలే అమ్మ, దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది, దేవుడు ఏదో ఒక సహాయం పంపుతాడు, నువ్వు బాగుంటే అదే చాలు నాకు, నువ్వు మాత్రం ఏ రిస్కు చెయ్యొద్దు అన్నవాడు కాదు ఈ తండ్రి. ఒకే ఒక్క బ్రతుకు ఎట్లాగా చేస్తావు, దేవుడి కోసం చేస్తే, జాతి కోసం చేస్తే, చరిత్ర ఊరకని అక్కడ కూర్చుంటే ఆశీర్వాదం కాదు, శాపం వస్తుంది. జాగ్రత్త ఎట్లా మాట్లాడతాడో. 4వ అధ్యాయము 13వ వచనంలో ఆమె తడబడిస్తూ ఉంటే, నానా రాజుగారికి వెళ్ళకుండా వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే బతుకుతావని నమ్మకోలేదు అన్న మాట మాట్లాడితే ఎంతకాలం బతుకుతావు, ఎప్పటికీ బతికే ఉంటావా, ఎప్పటికి చావా? ఇట్లాంటి పరిస్థితులు చచ్చిపోయినా పర్లేదు కానీ అట్లాగా చావ లేకుండా కూర్చుంటావని చెప్పి రోషం పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు 13వ వచనంలో. మొదకే ఎస్తేరుకి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నాను, యూదులందరికంటే నేను సేఫ్గా ఉన్నాను, నాకేం రాదు అని నువ్వు తలంచుకోవద్దు, నాకేం రాదు, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందిన నీ మనసులో తలంచుకోవద్దు. నువ్వు ఈ సమయం అందు ఏమయో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడలా యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుంచి వచ్చిన కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నువ్వు నిలబడాలి, మాట్లాడాలి, ఒళ్ళు దాచుకోకూడదు, నోరు మూసుకోకూడదు, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, స్వార్థం ఆలోచించకూడదు, నేను బాగున్నాను కదా అని చెప్పి నాకేం పట్టింది అనుకోవద్దు, అనుకుంటే నీకు ఆశీర్వాదం కాదు, ఉగ్రత పాలవుతావు అంటున్నాడు. నువ్వే కాదు నీ వంశం ఉంటుందో, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నువ్వు నిలబడకపోతే మాత్రం ఆశీర్వాదం కాదు, ఎందుకోసం తీసుకొచ్చాడో నీకు అర్థం కాకపోతే మాత్రం ఆశీర్వాదం కాదు, ఉగ్రత పాలవుతావు అంటున్నాడు. 14వ అధ్యాయం చివరి మాట నీవు ఈ సమయమును బట్టి రాజ్యానికి వచ్చితువేమో ఆలోచించుకోమని చెప్పుమనను. ఈ సమయాన్ని బట్టి వచ్చేవేమో, ఇందుకోసమే పుట్టావేమో, ఊరకనే కాదు ఇందుకోసమే పుట్టావేమో. ఇంతమంది చచ్చిపోతా ఉంటే వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోయినా తప్పలేదు, ఎంతమంది చచ్చిపోతా ఉంటే వాళ్ళ కోసం దెబ్బలు పడ్డా పర్లా, నష్టపోయినా పర్లా, అంతేకాని ఒళ్ళు దాచుకుంటావా? చస్తావు కూతురుతో మహారాణితో ఏం మాట్లాడుతున్నాడు ప్రభునంద ప్రిలరా? పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. పిల్లల్ని అందరూ నిజంగా టీచబుల్, ఏం చెప్తే అది నమ్ముతారు. డబ్బులు సంపాదించాలి కొడక అంటే డబ్బులే సంపాదిస్తారు, పేరు సంపాదించాలంటే పేరే సంపాదిస్తారు, ఆత్మలు సంపాదించాలంటే ఆత్మలే సంపాదిస్తారు, పరలోకాన్ని సంపాదించాలంటే పరలోకాన్ని సంపాదిస్తారు. మనం ఎలా గైడ్ చేస్తే అలాగే వెళ్తారు. ఏం చెప్పి కాలేజీకి పంపిస్తున్నారు, ఏం చెప్పి స్కూల్కి పంపిస్తున్నారు, సండే స్కూల్ మీకు ఎట్లా కనబడుతుంది, చిల్డ్రన్ స్కూల్ మీకు ఎట్లా కనబడుతుంది, దేవుని వాక్యాన్ని ఎట్లా చూస్తున్నారు, సెక్యులర్ ఎడ్యుకేషన్ ఎట్లా చూస్తున్నారు, దేవుణ్ణి ఎట్లా చూస్తున్నారు, ధనాన్ని ఎట్లా చూస్తున్నారు? మొదకై లాంటి దృక్పథం, దేవుని గురించిన రోషం, నేను యూదుని ఆ పని నేను చేయలేను అన్నాడు, నేను మొక్కలేను అన్నాడు, నిలబడ్డాడు సత్యం కొరకు. ఎస్తేరు కదే మాట చెప్తున్నా, నువ్వు నిలబడాలి, నిలబడకపోతే చస్తావు అంటున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట. 16 వచనంలో కేవలం తండ్రి యొక్క ఇన్స్పిరేషన్, మాదిరికరమైన తండ్రి యొక్క ఇన్స్పిరేషన్, మాదిరికరమైన మర్దక యొక్క ఇన్స్పిరేషన్, మర్దక యొక్క ప్రేరణ 16 వచనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. 16 వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఉపవాసం ఉంది, తన పనికత్తెలు అందరితో ఉపవాసం చేపిస్తూ ఉంది. నేను అంటాను, అంతఃపురంలో ప్రార్థనా టీం ఏర్పాటు చేసింది, రాణి అంతఃపురంలో చక్కటి ప్రార్థనా టీం ఏర్పాటు చేసింది. మనం ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళామో ఆ డిపార్ట్మెంట్లో తప్పకుండా మనం ఎలాగా ఉన్నామో మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఆమె ఉపవాసం ఉంది, తన పనికత్తెలు కూడా ఉపవాసం ఉండటం చేసింది. ఆమె సిద్ధపాటుతో వెళ్తూ ఉంది. 16వ వచనం చివరి మాట, ప్రవేశించుట అక్కడ ఆ మాట చదవాలి. మనం ఆ మాట చదవాలి. నా నిమిత్త ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు చేయకుండుడి, నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందము. తండ్రి గోను పట్టుకచ్చుకున్నాడు, తండ్రి ఉపవాసం ఉన్నాడు, ఎస్తేరు ఉపవాసం ఉంటుంది, తండ్రి ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ యూదా జాతిలోంచి యేసుక్రీస్తు ప్రభు రావాలి. ఆ యూదా జాతిని చంపేద్దామన్న పన్నాగం దగ్గర దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డవాడు మర్దకే. ఆ ప్రజల కోసమే ఆమె నిలబడుతుంది, ఆమె కన్నీరు గారుస్తుంది, ఆమె ఉపవాసం ఉంది. రూల్స్ ఒప్పుకోవు, అయినా సరే పోరాడతాం, అయినా సరే పోరాడతాం, మాట్లాడాల్సిందే, నిలబడాల్సిందే. 16వ వచనంలో ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్న నేను రాజుని వద్దకు ప్రవేశించదును, నేను నశించదును. మనం ఒకవేళ క్రైస్తవ దృక్పథంలో పిల్లలు పెంచకపోతే, పరలోక దృక్పథంలో పిల్లలు పెంచకపోతే, ఏ ఉద్దేశాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు మనమే పిల్లలకు నేర్పించకపోతే, ఎంత ఆశ్చర్యకరంగా ఎన్ని ప్రార్థనలు చేస్తే, ఏ తీర్మానాలు చేసుకుంటే లేక ఈ పిల్లలు పుట్టారు వాళ్ళకి చెప్పకపోతే, పేరు పెట్టి అట్లాగూ తిరిగేస్తాడు అనుకుంటే పొరపాటు, మనం చెప్తే మనం పెంచితే బాగా వంటపడుతుంది, బాగా వంటపడుతుంది. మనం చెప్పాలి, మనం నేర్పించాలి, మనం ప్రార్థించాలి. ప్రభు కోసం నిలబడకుండా ఉండరు. ఎస్హెచ్ఐ ఉద్యోగస్తుల మధ్య సేవ ప్రారంభించిన తర్వాత వెతుకుతున్నాం. ఎక్కడైనా దేవుని కోసం రోషంగా ధైర్యంగా నిలబడ్డ ఉద్యోగస్తులు కనబడతారా అని. పేర్లు మాత్రం క్రైస్తవ పేర్లే, చాలా నామకార్థ క్రైస్తవులు, సీక్రెట్ క్రైస్తవులు. బాబు మీరు బాగా చేస్తున్నారు, మేము మా క్యాడర్లో మేము చేయకూడదు, మేము బయటకు రాకూడదు, మీరు చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాము అన్న వాళ్ళని నేను చూడలేకపోయాను. వాళ్ళు ఎలాగ చేయట్లేదు, మనం చేస్తున్నామని చెప్పి కనీసం సంతోషపడే పరిస్థితులు లేరు, బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే పరిస్థితులు కూడా లేరు, మనం మర్దకాయ జీవితంలో నుంచి తన కడుపును పుట్టిన పిల్లల్ని పెంచాడు, తన కోసం కాదు తన దేవుని కోసం పెంచాడు, తన కోసం ఏదో చేయాలని వాడుకోవట్లేదు, తన జాతి కొరకు, యూదా జాతి కొరకు ఆమెను సిద్ధపరిచాడు, ఆమెను ప్రోత్సహించాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు, ప్రార్థనలోకి నడిపించాడు. ఆడపిల్ల గొప్ప ఆయుధం అయింది, మహారాణి అయింది, ఇస్రాయేల్ ప్రజలు యూదా జాతి రక్షణకు కారణమైంది. దేవుడు మన చేతిలో ఈ బిడ్డను పెట్టాడు. ఈరోజు చిన్న బిడ్డ, ఈరోజు ఏమీ తెలియదు, ఎలా చెప్తే అలా ఆడుతుంది. కానీ ఆ బిడ్డను మనం ఒక ఎస్తేర్లా చూడగలిగితే, ఒక మోషేగా చూడగలిగితే, ఒక యోషేపుగా మనం చూడగలిగితే, అలా మనం పెంచగలిగితే, అలా మనం చేయబట్టి నడిపించగలిగితే, అలా ఉండాలని మనం ప్రార్థన చేయగలిగితే, తప్పకుండా దేవుడు ఏ గొప్ప కార్యాలు ఉద్దేశించి ఈ బహుమానాన్ని మన చేతిలో పెట్టాడో అలాగే దేవుడు ఆ స్థాయికి తీసుకొస్తాడు. ప్రభువు నన్ను పిల్లరా, ఈ చిన్నపిల్ల సహవాసాలు కట్టడం అనే కల ఉద్దేశం ఒకటే, మీరే పిల్లల్ని పెంచాలి. మేము పెంచలేం కానీ మీరు పెంచట్లేదు అన్న భయం ఎన్ని పనులు ఉన్నా సరే చిన్నపిల్ల పరిచర్య ప్రాముఖ్యత నెరిగి బాధ్యత తీసుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా టీచర్స్, చిన్నపిల్ల కోఆర్డినేటర్లు, వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు, ఈ పరిచర్య చేయడానికి సమయం లేదు, అయినా దేవుడు ఆ ప్రేమ ఇచ్చాడు, ఆ ప్రేమతో ముందుకు వచ్చాం. దయచేసి దయచేసి మీరు ఈ పరిచర్య బాధ్యత తీసుకోండి. మీ పిల్లలనే కాకుండా అందరి పిల్లలను కూడా దేవుని పిల్లలుగా, మీ సొంత పిల్లలుగా చూడగలిగిన ప్రేమ మీకుంటే ఈ చిన్నపిల్ల పరిచర్యలో వాడబడడానికి మీకు అవకాశము. కనీసం మీరు ఆ పని చేయకపోయినా మీ పిల్లల్ని ఎంత సిన్సియర్గా, ఎంత కమిటెడ్గా స్కూల్స్కి ఫీజులు కట్టి పంపిస్తున్నారో, ఈ డైలీ స్కూల్లో ఫీజులు ఏం కట్టాల్సిన పని లేదు, పంపండి, బాధ్యత తీసుకోండి. తప్పకుండా దేవుడు మన పిల్లల్ని గొప్ప బహుమానాలుగా వాడతాడు, ఆ స్థాయికి తీసుకొస్తాడు. అటు కృప ఈ ఉమ్మడి గుంటూరు చిన్నపిల్ల సహవాసంలో సభ్యులుగా ఉన్న పిల్లలందరికీ, పేరెంట్స్కి దయచేయాలన్నది నా ప్రార్థన. ఆమెన్.